ఎలా రక్షించని ఆయన పాదాల మీద పడ్డాడు. నౌమీడ్యతే ప్రవపుషే తడిదంబరాయ గుంజాపతం సపరిపించల సన్ముఖాయ వన్యస్రజే కబళవేత్ర విషాణ వేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ జానే ప్రయాసముదపాస్య నమంతయేవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం స్థానే స్థితా శృతిగతాం తనువాం మనోభిః యే ప్రాయసోచిత చితోప్సితై స్త్రిలోక్యాం అస్యాపి దేవ వపుషో మదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి నేసే మహిత్వసితుం మనసాంతరేణ సాక్షాత్ తవైవ కిముతాత్మసుఖానుభూతే. ప్రభో నారాయణ రక్షించు. నీలమేఘఛాయ శరీరుడు విరు, మేఘంలో మెరుపు తీగల వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉన్నది. శ్రీకృష్ణమూర్తిగా ఉన్నప్పుడు చేతిలో కొమ్ముబూర వేణువు పుచ్చుకుంటావు, పెరుగన్న ముద్ద పుచ్చుకు తిరుగుతావు, నెత్తి మీద నెమరపించం పెట్టుకుంటావు. ధరణి బరువు పెరిగినప్పుడు, భూభారం పెరిగినప్పుడు ఆ భూభారాన్ని తొలగించడానికి అనేక అనేక అవతారాలు ఎత్తి లోకాలని సంరక్షించే ప్రభో వాసుదేవ జనార్దన రక్షించు. నీకు ఒక రూపం లేదు, గుణం లేదు, మా కోసం రూపం ధరిస్తావు, కానీ లేకపోతే ఈ మూర్తి నీకు ఇది నిజమూర్తి కాదు. అనేక బాహువులతో, అనేక నేత్రాలతో, అనేక పాదాలతో జగత్తంతా వ్యాపించి సంరక్షించే జగద్వ్యాపక కృష్ణ వాసుదేవ, ఈ సుదర్శన చక్రం నేను చేసిన పొరపాటు వల్ల ఆగ్రహించి నా వెంటబడింది, అది వచ్చి నా తలకాయ తరిగి నా ప్రాణాలు తీయకముందే నన్ను రక్షించు, నన్ను కాపాడు అని సాష్టాంగపడిపోయి పరిపరి విధాలుగా ప్రార్థించాడు. అనగా శ్రీమన్నారాయణ అంతా విని చిరునవ్వునవి, నేనేం చేయలేనన్నట్ట. ఈ చక్రం ఇప్పుడు నాది కాదు, కార్లు అమ్మేసినట్టుగా అమ్మేశాను ప్రస్తుతం, నేను టెంపరీగా లీజుకి ఇచ్చేశాను. దీన్ని అంబరీషుడు ఏకాదశి వ్రతం చేసి నన్ను మెప్పించి కానుకగా పొందాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ దీనికి యజమాని, ఈ సుదర్శనానికి అంబరీషుడు. నువ్వు ఆయన దగ్గరికే వెళ్ళన్నట్టు చివరికి పరిస్థితి. ఏ భక్తుడిని తాను అవమానించాడో, ఏ భక్తుడికి శాపం ఇచ్చాడో, ఏ భక్తుడిని చంపడానికి ప్రయత్నించాడో, ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద ఇప్పుడు నేనేం చేయలేను, ప్రస్తుతం సుదర్శనం ఆయన దగ్గర ఉందన్నట్టు. అంతేనా నారాయణ, నన్ను ఎంత అవమానిస్తున్నారా మీరు కూడా అన్నట్టు. అవమానించను కదా, మరి నేనేం చేయను. నువ్వు స్కూటర్ కొనుక్కుని 2 రోజులు పైకి అమ్మేసే వరకు, ఆ తర్వాత అమ్మేసిన ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఒకసారి ఎవరండి, నాదే కదా స్కూటర్ అంటే ఇస్తట ఎవడో. అలాగే ఇది ప్రస్తుతానికి నేను అంబరీషుడికి ఇచ్చా, ఆయన దగ్గరికి వెళ్ళవలసిందే. కుయ్యో మొర్రో అంటూ మళ్ళీ భూలోకానికి రావాల్సి వచ్చిందట. చూసారా భక్తుల గొప్పతనం. మరి పరిగెత్తుకొచ్చి అంబరీష నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను రక్షించు బాబు, ఈ సుదర్శనం అన్నట్టు. బాబు బాబు మహానుభావులు మీరు నా కాళ్ళు పెట్టుకోండి, ఏంటండి బాబు ఆగండి అని సుదర్శన చక్ర నాగస్వామి. ఓ సుదర్శనమా, శ్రీ విష్ణువు చేతిలో, కుడి చేతిలో ఉండే దివ్య ఆయుధాన్ని వినేవు, పవిత్రమైన వస్తువు. ఆయన పరాక్రమమంతా నీలో నిక్షిప్తం చేశాడు. చరాచర జగత్తులో కష్టాల నుంచి శిష్యుల్ని రక్షించడానికి ఆయన నిన్ను వాడతాడు. దుష్ట శిక్షణ చేసే, శిష్ట రక్షణ చేసే పవిత్రమైన వాయువు ఆయుధాన్ని వినువు. అష్టదిక్పాలకుల శక్తులు నీలో ఉన్నాయి, విష్ణువుకి మారు రూపాన్ని వినువు. అటువంటి నిన్ను ప్రార్థిస్తున్నాను, ఆయన్ని రక్షించు. ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, బ్రాహ్మణోత్తముడిని చంపాననే పాపం నాకు రాకూడదు, ఆయన చంపాలనుకుంటే ముందు నన్ను చంపన్నట్టు పైగా. అది మహాత్ముల లక్షణం. తనను చంపాలని కూడా సంకల్పించిన వాడిని కూడా రక్షించడానికి నా ప్రాణం ఇస్తానన్నాడు ఆయన. ఎప్పుడైనా అంతే, జ్ఞానులు ఎట్టి పరిస్థితులలోనూ ఆగ్రహం దేనికి వస్తుంది వాళ్ళకి, అవతల వాడిని ధర్మ మార్గంలో పెట్టడానికే, అంతేగాని ఎవ్వడి మీద ద్వేషం ఉండదు వారికి. అటువంటి అంబరీషుడు, ఓ సుదర్శనమా నన్ను చంపైనా పర్వాలేదు, ఈ దూర్వాసుని రక్షించమనగానే ఆ సుదర్శనం ఆగిపోయి అభయమిచ్చి వెళ్ళిపోయిందిట. అప్పటికి మళ్ళీ ద్వాదశి వచ్చింది, ఏడాది అయింది. ఈ ఏడాది పాటు సమస్త దేశాలు తిరిగి 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 హే హే ఇలా అయిపోయాడు పాపం. ఆయన దూర్వాసునంటే నమ్మలేని స్థితిలో ఉన్నట్ట. అప్పుడు పాపం మళ్ళీ అంబరీషుడు ఆ దుర్వాసుని మహాత్మా రెండు అన్నట్ట, ఏమి రావడన్నాయినా సంవత్సరంగా పరిగెత్తి 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 అలిసిపోయాను, ప్రాణరక్షణ చేసావు శుభన్నాయన నీకు వెళ్ళొస్తానన్నట్ట. అబ్బాయి వెళ్ళి రావడం ఏంటండి, మళ్ళీ దోస వచ్చింది ఫోన్ చేయండి అన్నట్టు. బాబు నీకు నీ పోయినారు కదా అన్న నాయన, ఇంక జీవితంలో ఎవడింటికి పోయినారు కళ్ళన్నట్టు. లేదంటే అప్పుడు ఏదో వచ్చింది గొడవ, పొరపాటున కోపం వచ్చింది తమరికి, లేకపోతే మహాత్ములు మీరు శాంతస్వరూపులు, నిజానికి అంత కోపాత్ముడిని పట్టుకుని అలా అన్నాడు ఆయన. తిని వెళ్ళండి అంటే సరే మాట కాదంటే మళ్ళీ వస్తుందో అదో తంట, అందుకని కూర్చున్నట్ట. దగ్గర కూర్చోబెట్టి విసిరికర్రతో విసురుతూ కడుపు నిండా చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహార, దలిహార, దప్పకాయ, దెబ్బకాయ, గోంగూర, గింగూర, చింతకాయ, బొంతకాయ, అన్ని పచ్చళ్ళు వేసేసి అన్ని రకాల పిండి వంటలు వేసి శుభ్రంగా పెట్టేశాడు అంతే. సో ఆయన కూడా ఏడాది నుంచి మాడిపోయి ఉన్నాడేమో. ఏడాది మాడితే తెల్లలేము మనమైతే, ఏడాది తర్వాత మాడితే ఇంకా ఒకటే శరీరమే మాడిపోవాలి. ఆయన ఋషి హాయిగా భోంచేశాడు. ఏడాది కలిపి ఒకే రోజు తినగలడు, ఏడాది తినకుండాను ఉండగలడు. శుభ్రంగా భోంచేసి దీవించి, నాయన పది కాలాలు చల్లగా ఉండు, కరుణాస్వరూపుడు అన్నట్ట. ఆనాడు తన ఏకాదశి వ్రతంతో జగన్నాథుణ్ణి మెప్పించి ఆయన్ని కూడా తన ఇంట్లో అట్టే పెట్టుకున్న మహానుభావుడు అంబరీషుడు, అతని కుమారుడు సింధుద్వీపుడు, అతని కొడుకు అయుతాయుడు, అతని పుత్రుడు ఋతుపర్ణుడు. ఈ ఋతుపర్ణుడు అనేవాడికి ఒక గొప్ప విద్య ఉందిట. అదేమిటంటే ఆకాశంలో ఇంకా ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్క పెట్టగలడు మంత్రం వల్ల. చెట్టు మీద ఆకులు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టేస్తట. ఓ చెట్టు మీదకి ఎక్కి మంత్రం చదివితే ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్క పెట్టగలడు. ఎంత కష్టం అది? ఓ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో మొత్తం తులిచేసి కింద విడిగేసినా మన వల్ల కాదు. అటువంటిది ఆయన చూసి చూడగానే ఈ చెట్టుకి ఇన్ని ఆకులు ఉన్నాయని లెక్కెట్టేసేవాడ. అటువంటి ఋతుపర్ణుడు కొంతకాలం నలచక్రవర్తి నల్లగా మారిపోయి బాహుకుడు అనే పేరుతున్నప్పుడు దమయంతి నలుడు అంటారు, నల దమయంతులు. ఆ నలుడికి కొంతకాలం తన రాజ్యంలో అవకాశం ఇచ్చి ఆశ్రయం ఇచ్చి పోషించాడు. ఋతుపర్ణుడు చాలా గొప్పవాడు. అతని కొడుకే కల్మాషపాదుడు. ఈ కల్మాషపాదుడికి కూడా గొప్ప చరిత్ర ఉంది. ఈ కల్మాషపాదుడు అనేటటువంటి వాడు గురుద్రోహం చేశాడు ఒకసారి అనుకోకుండా పొరపాటున. చెయ్యాలని చేయలే, చాలా వీరుడు. అడవికి వెళ్ళాడు, అడవికి వెళ్ళి ఒక రాక్షసుని సంహరించాడు. ఆ రాక్షసుడి తమ్ముడు ఉన్నాడు, వాడు కసి చూపించాడు. ఈ కల్మాషపాదుడు అసలు పేరు కల్మాషపాదుడుగా, తర్వాత కల్మాషపాదుడు వచ్చింది. కానీ అడవిలోకి వెళ్ళి రాక్షస సంహారం చేసి వచ్చిన కారణం చేత ఆ రాక్షసుడి తమ్ముడు ఒకడు ఈ కల్మాషపాదుడి మీద ద్వేషం పట్టాట. పట్టి వంట బ్రాహ్మడి వేషంలో వచ్చి ఇతని ఇంట్లో చేరాట. సరే ఇంట్లో చేరితే వంటాడు కదా అనుకున్నాడు ఆయన. ఇలా ఉండగా ఒకసారి శ్రాద్ధం వచ్చింది ఈ కల్మాషపాదుడికి ఇంట్లో. తన పూర్వులకి పితృదేవతలకి తద్దినం పెట్టాల్సి వచ్చింది. పూర్వకాలంలో తద్దినం నాడు ఖచ్చితంగా మాంసం వండి పెట్టాలి. తక్కిన రోజుల్లో మాంసాహారం తినేవారు కాదు బ్రాహ్మణులు. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా పెట్టాలి, అదొక నియమం. ఇప్పుడు ఈ కలియుగంలో మాషచక్రం గారెలు పెడితే చాలు. అందుకే గారెలూరు తర్వాత పాయసం కలిపి ఒకే రోజు తింటే అది మాంసాహారం తినడంతో సమానం. అది చాలా డేంజర్. తక్కిన రోజుల్లో అది నిషిద్ధం, రెండు ఒకేసారి తినడం. ఆ రెండు కలిపి పెడితే అది మాంసాహారమే. ఆ రోజుల్లో నిజంగా మాంసం పెట్టేవారు. వశిష్ఠుణ్ణి తద్దినం భోజనాన్ని పిలిచాట్టిన పిలిచి మేక మాంసం వండి ఆయనకు వడ్డించాలి, పితృదేవత కార్యక్రమం కోసం వండు అన్నట్టు ఈ వంటవాడిని. ఆ వంటవాడు రాక్షసుని చెప్పాం కదా, తన అన్నగారిని చంపేశాడు ఈ రాజు అనే కచ్చితూ అక్కడ ఉన్నాడు వాడు. అందుకని వాడు ఏం చేశాడు, మేక మాంసానికి బదులుగా చచ్చిపోయిన శవాన్ని పట్టుకొచ్చి నరమాంసం వండి వశిష్ఠుడి విస్తరులో వడ్డించాడు. వశిష్ఠుడికి ఆపోసిన పోశాడు ఈయన రాజుగారు. తీరా వశిష్ఠుడు ఆపోసిన పట్టపోతూ చూస్తే అది శవమాంసం అని అర్థమైంది. అమ్మ పితృతిథిని పిలిచి శవమాంసం నరమాంసం పెడతావా, నువ్వు రాక్షసుడి వైపు అని చెప్పించేశాడు వశిష్ఠుడు కోపంలో. చెప్పించగానే ఆయనకు ఒళ్ళు మండి, నేనే పాప పెరగను, అన్యాయంగా నన్ను చెప్పిస్తావా, నిన్ను చెప్పించేస్తానని నీళ్లు తీసుకున్నాడు చేతిలోకి. ఇంతలో వాళ్ళ ఆవిడ వచ్చి తప్పండి కులగురువుని చెప్పించకూడదని చేయి పట్టుకుందిట. వెంటనే ఈయన ఏం చేశాడు మరి, శాపం పెడదామని చేతిలోకి నీళ్లు తీసుకున్నాడు. పెట్టద్దని వాళ్ళు ఆవిడంది, కోపం తగ్గిపోయింది. ఈ నీళ్ళు ఎక్కడ తెలితే అక్కడ వాళ్ళని ఆశ్రయిపోతారు, ఎవరి మీద తెలితే వాడికి ఆ శాపం తగులుతుంది. అందుకని అలా ఎవరి మీద తలకుండా ఆ నీళ్ళు ఏం చేశాడో తన కాళ్ళ మీద చల్లుకున్నట్ట ఆ రాజుగారు. ఎప్పుడైతే ఆ రాజుగారు తన కాళ్ళ మీదే ఆ శాపజలం చల్లుకున్నాడో కాళ్ళు మచ్చల మచ్చలు వచ్చి నల్లగా మాడిపోయిందిట. అందుకని కల్మషమైన పాదములు కలవాడైపోయి కల్మాషపాదుడని పేరు తెచ్చుకున్నాడు ఆయన. ఆ విధంగా గురువుని కూడా శపించాలనుకుని వెళ్ళి శాపాన్ని నిగ్రహించుకున్నవాడు ఆయన. గురు శాపం వల్ల ఆయనకి ఒక ఇబ్బంది వచ్చిందిట. అదేంటంటే పగలంతా రాక్షసత్వం, పగలంతా మానవత్వం, రాత్రి వేసరికి రాక్షసత్వం. గురువుగారు మళ్ళీ జాలిపడి, ఒరే నువ్వు రాక్షసుడు అయితే రాజ్యపాలన కష్టం కదా, అంచేత రాక్షసుడు అయిపోమని నేను శపించాను, కానీ అంతలోనే నువ్వేమో నన్ను శపించకుండా ఆగావు కాబట్టి నీ శాపాన్ని తిప్పుతున్నాను. నీ శాపం రాత్రిపూట శపించారు కాబట్టి రాత్రిపూట పనిచేస్తుంది, పగలు వెళ్ళి మానవుడు అయిపోతావు అన్నట్టు. ఆ విధంగా రాజుగారు ప్రతిరోజు పగటిపోటేమో మానవుడిగా ఉండి రాత్రి సంధ్యా సమయం దాటిన తర్వాత రాక్షసుడై ఆ సమయంలో ఎవడు కనపడితే వాడు తినేసేవాడు. అంచేది రాత్రిపూట మాత్రం ఆయనకి ఎవరూ కనపడకుండా దూరంగా అడవికి పోయేవాడు. ఆయన చాలా కాలం అలా గడిపాక కొంతకాలానికి మళ్ళీ వశిష్ఠుడు యజ్ఞం చేసి ఆయనకు ఆ శాపానికి విముక్తి కలిగించాడు. ఆయన కల్మాషపాదుడు. అతని కుమారుడు సర్వకల్పుడు, అతని కొడుకు అనరణ్యుడు అని ఓ మహారాజు గారు. ఈ అనరణ్యుడికి పద్మ అనే పేరుతో కూతురు పుట్టింది, చాలా గొప్ప కూతురు, లక్ష్మీదేవిలో ఉండేది. ఈ అనరణ్యుడు తన కుమార్తె పద్మ అత్త లక్ష్మీదేవిలో ఉండడం చూసే పద్మ అని పేరు పెట్టాడు. ఎందుకనంటే పద్మ అంటే లక్ష్మి అని కూడా అర్థం, లక్ష్మీ పద్మాలయ పద్మ అని. లక్ష్మి అన్న, పద్మాలయ అన్న, పద్మ అన్న, ఇవన్నీ లక్ష్మీదేవి పేర్లే. అందంగా ఉండేదిట ఆవిడ. యుక్త వయస్కురాలయ్యాక అనరణ్య మహారాజు గారు, నా కూతురికి మంచి స్వయంవరం చాటుతున్నాను, రాజకుమారులంతా రండి, ఎవరు నచ్చితే వాళ్ళ మెళ్ళో మా అమ్మాయి దండ వేస్తుందో హో అని చాటించగానే ఎక్కడెక్కడి రాజులు తమ తమ పటాలు పంపించారు, కొందరు స్వయంగా రావడం మొదలెట్టారు. ఈలోపు అడవిలో ఓ ముసలాడు తపస్సు చేసుకునే పిప్పలాదుడు అని ఒక ఋషి ఉన్నాడు. చాలా గొప్ప ఋషి ఆయన, మహాత్ముడు ఆయన. తెగ తపస్సు చేసేసాడు, తపస్సు చేసి చేసేసి మీరు ఎరిసిపోయే గడ్డాలు వేసాలు ముసలాడైపోయాడు ఆయన. ఆ ఋషీశ్వరుడు అనుకోకుండా ఒకనాడు అడవిలో ఒక చోట గంధర్వ దంపతులు చూశాడు. అందంగా ఉన్న గంధర్వ దంపతులు చూడగానే ఈయనకు కూడా ఇలా పక్కన అందమైన భార్య ఉంటే బాగుండనిపించేదిట. వెంటనే ఆయన ఎవరిని చేసుకుంటే బాగుంటుందా అనుకుంటూ ఉండగా కొంతమంది అన్నారు, ఈ మీ దేశాన్ని పరిపాలించే అనరణ్యుడనే మహారాజు గారికి లక్ష్మీదేవి లాంటి సౌందర్యం కలిగిన ఒక కూతురుంది, పద్మ అని పేరు పెట్టాడు, ఆయన అడగండి మీకు ఇస్తారేమో అని. ఈయన చూస్తే చచ్చిపోవడానికి సిద్ధంగా వంగిపోయి ఉన్నాడు గడ్డాల మేసాలతో, రేపో మాపులాగా ఈ పిప్పలాదు. అమ్మాయి చూస్తే 12 ఏళ్ళు, ఎక్కడ పిల్లనిస్తారు, సర్లే చూద్దాం, నా భాగ్యం మీ భాగ్యం ట్రై చేసి చూద్దాం అనుకున్నాడు పాపం. పోయేదే ఉందని మహారాజు గారి దగ్గరికి వచ్చాడు. ఆయన ముసలాయన కదా అని చెప్పేసి కాళ్ళకి దండం పెట్టి ఓ పళ్ళు ఫలహారాలు ఇచ్చి దీవించమన్నట్ట. నాకు దేవర కాదయ్యా, నాకు దానం కావాలన్నట్ట. ఏం కావాలో కోరుకోండి ఇచ్చేస్తానన్నట్టు తొందరపడి ఆయన, నీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయన్నాడు. దామ్మని పడిపోయాడు రాజుగారు. రేపో మాపో అనడానికి సిద్ధంగా ఉన్న ముసలివాడికి ఏమిటి 12 సంవత్సరాల కూతుర్ని ఇవ్వడం ఏమిటి, ఎంతకాలం బతుకుంది పోయిగా నా కూతురికి, ఎలా ఇవ్వను అని బెంగ పెట్టుకుని చచ్చిపోతూ ఉంటే వాళ్ళ ఆవిడ అందుట, ఏమైనా మనం అసత్యం ఆడినా పర్వాలేదు కానండి, మా అమ్మాయిని మాత్రం ఇవ్వడానికి వీల్లేదు అందుట. ఇంతలో కులపురోహితుడు వశిష్ఠులు వారు వచ్చి వెర్రాడా, ముసలాడైనా పర్వాలా, రేపో బాబు చచ్చినా పర్వాలా, మాట మాటే, ఒక్కసారి మాట ఇచ్చాక తప్పేవో చాలా డేంజర్, మాట ఇచ్చి తంపడం కంటే చావడం మరొకటి లేదు. నిరయం వైనా నిబంధమైనా ధరణి నిర్మూలనం వైన దుర్మరణం వైన కులాంతమైన నిజముండ్రానిముకానిముపో హరి అయిన హరుడైన నీరజ భవుండభ్యాగతుండైన నౌ తిరుగల్ నేరదు నాదు జిహ్వ వినుమా తీవర్యవేయేటికి. ఎప్పుడు జీవి ఎలా ఉండాలి, నరకానికి వెళ్ళిపోయినా పర్వాలా, చెరసాల పాలైనా పర్వాలేదు, దుర్మరణం పాలైనా పర్వాలేదు, భూమి నాశనమైనా పర్వాలా, ఆస్తి పోయినా పర్వాలేదు, సమస్తం ఏమైపోయినా పర్వాలా, వచ్చినవాడు ఎవడైనా పర్వాలేదు, మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలి. నిలబడ్డం కాళ్ళ మీద కాదు, మాట మీద నిలబడాలి. మాట తిరుగలేరు మానధనులు, ఏమైపోయినా మాట మాత్రం తిరగరు అభిమానధనులు. నువ్వు మాట మీద నిలబడు, లేత వంశమే నశిస్తుంది. మీ ఇక్ష్వాకు వంశానికి అపఖ్యాతి వస్తుందనగా ఆయన బాగా ఆలోచించి చిచ్చి ఈ అసత్యం ఆడటం కంటే చావే మంచిది అనుకుని కూతుర్నిచ్చి పెళ్లి చేసేసాడు. ఆ బెంగతోటి రాజ్యాన్ని వదిలేసి అడవికి పోయి తపస్సు పోయాడు పెళ్ళాం బిడ్డలతోటి. పెద్ద కొడుక్కి మాత్రం పట్టాభిషేకం చేశాడు. అడవికి వెళ్ళిపోయాడు తపస్సు వచ్చేవారికి వైరాగ్యంతో. ఆయన చీ ఇంత పని చేశాను, మాట ఇచ్చాను, తప్పకుండా ఉండడం కోసం పెళ్లి చేశాను, కానీ చూస్తూ చూస్తూ కాటికి కాళ్ళు చాచుకున్న ముసిరివాడికి కూతుర్నిచ్చి పెళ్లి చేశాను కాబట్టి ఆ దుఃఖం తట్టుకోలేను, అడవికి పోదామని అడవికి వెళ్ళిపోయి ముక్కు మూసుకుని కృష్ణ రామ అనుకుంటాడు. అనుకుంటే మాత్రం మనస్సులో ఉండాలి, కానీ వైరాగ్యం వస్తుందా అక్కడ నా కూతురు ఎలా ఉందో అని రోజు బెంగయ్యనికి. అడవికి పోయి తపస్సు చేసుకుందామంటే మాత్రం మనస్సులో ఉండాలి కానీ వైరాగ్యం. నేను ఒకసారి ఒక పద్యం రాశానులండి, అప్పట్లో ఒక ఆయన అస్తమాటు రోజుకు వేషం వేసేవాడు, కాషాయ వస్త్రాలు కూడా వేసి కొంతకాలం పరిపాలన చేశాడు, దాంతో గొళ్ళు మండింది. కాషాయ వస్త్రాలు వేసుకుంటే మాత్రం కామాలు పోతాయా అని, కావులు నినంత కామంబులుడుగునా వినుతశీల సత్మ వినుర పద్మ అని. కాషాయ వస్త్రాలు తెలిస్తే కామం పోతుందా వేషం వేస్తే? మళ్ళీ 4 రోజులు పోకుండా మళ్ళీ ఇంకొక దాన్ని తీసుకుని తలకాయ ప్రాణం తోక తెచ్చుకున్నాడు చివరికి. కాబట్టి వస్త్రధారణ వల్ల మనిషికి ఏం మార్పు రాదు. గుండు చేయించుకున్నంత మాత్రం చేత పండులాంటి ఆలోచనలు వస్తాయటండి, వస్త్రానికి మనిషికి ఏ సంబంధం లేదు. అందువల్ల పాపం ఈయన అడుగు గడిపోయినా కూతురు మీదే బెంగ ఈలోపు ఈ ముసలాయనకి పొద్దు నుంచి సాయంకాలం దాకా గొడ్డు జాగిరీ చేసి ఆ పద్మ అన్నవిడ ఆ భర్తను ఎంతో సేవిస్తూ ఉందిట. ఒకనాడు తెల్లవారుజామున నీళ్లు తేవడానికి నర్మదా నదికి పోతూ ఉంటే ఆ నర్మదా నదీ తీరంలో ధర్మదేవత గారు ఒక మారు వేషం వేసుకున్నాడు. ధర్మదేవత సాక్షాత్తు, అమ్మాయి ఎంత అందంగా ఉన్నావు, ముసలిదాన్ని కట్టుకుని ఏం సుఖపడతావు, నేను చూస్తే పడుచువాణ్ణి, నువ్వు చూస్తే పడుచుదాన్ని, ఇద్దరం కలిసి నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు, నర్మదా దాటి పారిపోదామా ఓ పిల్ల అంటూ పాటలు పాడేట. యగాదిగా చూసింది ఓరి దౌర్భాగ్యుడా ఎవడవరా నువ్వు, నాశనం అయిపో అని చెప్పించేసి ఒక్క దెబ్బకి ధర్మదేవత అసలు రూపం ధరించి కొంప ముంచేసావమ్మా, నిన్ను పరీక్షిద్దామని నేను వస్తే నశించిపోమన్నావు, నేను నశిస్తే లోకం నశిస్తుంది, ధర్మం నశిస్తుంది, నన్ను రక్షించు, నువ్వు పతివ్రతవి, పరమ పతివ్రతవి, ఏదో నిన్ను జస్ట్ పరీక్షించడానికి వచ్చా, అంతతోటే శపించావా తల్లి అన్నట్ట. కొంప ముంచావయ్యా నువ్వు ధర్మదేవత, నాకు మాత్రం ఏం తెలుసు, నా పాతివృత్యానికే భంగం కలిగిస్తున్నావు అని శపించేశాను, కానీ మారు వేషంలో వచ్చావు నాకు మాత్రం తెలుసా? అలాగే నువ్వు నశిస్తే లోకం నశిస్తుంది, ఎందుకంటే ధర్మం ఉంటేనే లోకం ఉంటుంది. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమును రక్షించు అది రక్షిస్తుంది. ధర్మమును రక్షించు అంటే ధర్మాన్ని నువ్వు రక్షించను అంటే కర్రొచ్చుకుని ఏ ధర్మమా నేను నిన్ను కాపాడుతున్నానని చెప్పడం కాదు అక్కడ. రక్షిత అంటే ఆచరిత అని, ఆచరింపబడిన ధర్మం, నువ్వు ఆ ధర్మాన్ని ఆచరిస్తే, ధర్మం నువ్వు తప్పకుండా నడుచుకుంటే నిన్ను ధర్మం రక్షిస్తుంది. అంతేగాని నువ్వెవడో కాపాడడానికి, దాన్ని అదే కాపాడుకుంటుంది. అటువంటి ధర్మాన్ని నేను చెప్పించకూడదు, అది అవసరం లోకానికి. ఏం చెయ్యాలి, ఇక్కడి నుంచి నీ శాపానికి కొంచెం మార్పు చేస్తున్నాను, నేను వెనక్కి తిప్పిపోలేను శాపాన్ని, కానీ మార్పు. కృతయుగంలో 4 పాదాల మీద ఉండు, త్రేతాయుగంలో 3 పాదాల మీద ఉండు, ద్వాపరయుగంలో 2 పాదాల మీద ఉండు, కలియుగంలో 1 పాదం మీద ఉండు, కలియుగం చివరిలో 4 పాదాలు పోయి అప్పుడు సర్వనాశనం అయిపోతుంది లోకం, మళ్ళీ కృతయుగం వచ్చుగాక. ఇలాగ రొటేషన్ అవుతూ ఉండు, కాళ్ళు పోతాయి తప్ప నువ్వు మాత్రం బతుకుతావు. అనగా కొంతలో కొంత చావు తప్పి కన్ను లొట్టబోయిందంటే ఇది కన్ను కాదు కాళ్ళే లొట్టబోయాయి అనుకుని ఇంకెప్పుడు ఎవండి పరీక్షించను తల్లోయ్ అని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళే ముందు ఆవిడ ధర్మదేవత నన్ను క్షమించు, ధర్మం కోసమే నేను ఈ పని చేశానడగానే ప్రసన్నుడయ్యాయన, అయితే నీకు వరం ఇస్తున్నాను విష్యం అన్నాడు. వెంటనే వాళ్ళ ఆయన చావడానికి సిద్ధంగా ఇలా ఇలా ఉన్నాయన అందంగా నాలా తయారైపోయాడు. మాంచి హుషారుగా నవయవనంలో గడువు పెట్టేశాడు ఆ మహానుభవు. ఇక చూడండి ఆ తర్వాత 100,000 సంవత్సరాలు బతికారట వాళ్ళిద్దరు. అయితే ఎందుకని అదృష్టం ఆడే ఉండాలి. ఆ ధర్మదేవత గారు ఆ ముసలాళ్ళిద్దరికే తగిలి ఉష్ అండం ఏమిటి పోని మనలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు శాశ్వతంగా మీరు 100,000 ఏళ్ళు ఉండండి హుషారుగా నవయవనంతో అనచ్చగా అనడానికి మన దగ్గర ఆ తపశక్తి ఉండేవాడు. అంచేత ఆ తపశ్శక్తి ప్రభావం వల్ల, ఆవిడ పాతివ్రత్య ప్రభావం వల్ల ధర్మదేవత ఆవిడికి ఆ ముసలాయని కాస్త పడుచువాడి చేసి, మీ ఇద్దరు లక్ష సంవత్సరాలు దివ్య ఉపభోగాలు అనుభవించండి, ఆఫ్టర్ 1 lakh years మీరు శుభ్రంగా వైకుంఠ దివ్యలోకాలు ఎక్కడికి కావాలంటే అక్కడికి పొండి అన్నాక వాళ్ళిద్దరు విమానాల్లో తిరిగారట. ఆ పిప్పలాదుడు తన భార్య పద్మతో యవ్వనంలో సుఖంగా ఉంటున్నాడని తెలుసుకున్న అనరణ్యుడు ఈ విషయం ముందే తెలిస్తే అడవికి పోకపోదునే అనుకున్నాడు. పాప అడవిలోకి వెళ్ళినా మళ్ళీ వార్తలు సుఖం వచ్చిందంటే ఇంతే, మరి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాం ఎక్కడున్నా అంతే. తపస్సుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంతోమంది, మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు లేరుటండి. పాపం ఆ అనరణ్యుడు పెద్ద కొడుకు నిఘ్నుడు అతన్ని రాజుని చేసేసి వెళ్ళిపోయాడు రాజుగారని చెప్పుకున్నాం. అతను చాలా కాలం పరిపాలించాక అతని కొడుకు ఆనమిత్రుడు అనేటటువంటి వాడు మొదటివాడు, ఆ తర్వాత రఘువు అనేటటువంటి వాడు పుట్టుకొచ్చారు. ఇదిగో ఆ రఘు యొక్క కొడుకు దిలీపుడు, దిలీపుడికి మళ్ళీ రఘు అనేటటువంటి వాడు పుట్టాడు. ఈ దిలీప మహారాజు గారికి పుట్టినవాడు కూడా రఘు అనే పేరెట్టారు. ఈ దిలీపుడికి పెళ్ళయిన చాలా కాలం పాటు సంతానం లేదు. సంతానం లేక అతడు పొందిన బాధ అంతా ఎంతే లేదట. సంతతి లేదని ఎడ్డు కన్న చింతనముల మునిగి ముదిసి చిక్కెన్న తండ్రు, సంతతి కలుగక చింతలు సంతతి హీనునికి సౌఖ్య సంతతి కల్లదే. సంతానం లేదు లేదనే బాధతో ముదిగి ముసిలాడైపోయి చిక్కిపోయాట ఆయన. పాప ఏమున్నా పర్వాలేదు, సౌఖ్య సంతానం ఉండదట ఎప్పుడు సంతానం లేనివాడికి. పిల్లలు హాయిగా తిరుగుతూ ఉంటే ఆనందమే వేరు. అప్పుడు ఆయన తన భార్యా సమేతంగా ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించి ఆలోచించి కులగురువు అయిన వశిష్ఠుడి పాదాల మీద పడి, ఓ వశిష్ఠ పరమ విశిష్ట, నాకు సంతానం లేక నా నేను నా భార్య అలమటించిపోతున్నాం, మాకు మార్గం చెప్పమనగా ఆయన పక్కపక్కనవి, నువ్వు చేసింది ఓ పాపం ఉంది, ఆ పాపం వల్లే నీకు సంతానం కలగలేదన్నట్ట. ఏమిటా పాపం? ఒకప్పుడు స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి దర్శనాన్ని చేసుకుంటూ తిరిగి వస్తున్నావు, ఆ ఇంద్రలోకం నుంచి వచ్చేటప్పుడు దారిలో కామధేనువు కనపడింది అలా వెడుతో. కామధేనువు చూస్తున్నప్పుడు నీ పెళ్ళాం మీద కామంతో ఆవిడకి కామధేనువుకి దండం పెట్టకుండా వచ్చావు, శపించింది ఆవిడ. కామధేను అంటే ఎవరు? ఏకంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణ అంశ, పాలసముద్రంలో లక్ష్మీదేవితో పాటు పుట్టింది అది. అటువంటి కామధేనువుకి దండం పెట్టకపోవడం వల్ల ఆ శాపానికి గురై దోషానికి గురై సంతానం లేకుండా పోయావు. నాగుపాములు పుట్టలు తొక్కినా, నాగదేవతల్ని చంపినా, ఆవుల్ని అవమానించినా, ఇలా కొన్ని పనులు చేసేవాళ్ళకి ఆ దోషాల వల్ల సంతానం లేకుండా పోతుంది. నీకు గోవు యొక్క శాపమే సంతానం లేకపోవటం. ఏమిటి ప్రాయశ్చిత్తం అన్నట్ట? ఇప్పుడు ఆ కామధేనువు నీ దగ్గరికి రాదు. ఆ కామధేనువుకున్న 100 మంది కూతుళ్ళలో ఒక కూతురు పేరు నందినీధేనువు. ఆ నందినీధేనువు నా దగ్గర ఉంది. ఆ నందినీధేనువును నువ్వు జాగ్రత్తగా పొద్దున్నుంచి సాయంకాలం దాకా అడవిలో మేపి పూజించి రక్షిస్తే నెల్లాళ్ళు ఆ శాపం పోతుంది. ఆ నెల్లాళ్ళు నీడ తోడులో ఉండాలి, చాలా జాగ్రత్తగా పోషించాలి, రక్షించాలి అడవిలో అన్నట్టు. ఓకే అన్నాడు. నెల్లాళ్ళు రక్షిస్తానని దీక్ష తీసుకున్నాడు. తెల్లవారుజామునే ఆ దీక్ష అనంతరం తన భార్యతో పాటు ఆ ఆవు దగ్గరకు వచ్చి పూజించేట ముందుగా, అథ ప్రజానామధిప ప్రభాతే జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం వనాయ పేత ప్రతిబద్ధ వత్సాం యశోధనోధేను మృషేర్ముమోచ అంటాడు కాళిదాసు రఘువంశం అనే కావ్యంలో. అద్భుతంగా రాశాడు మహాకవి కాళిదాస్ గారు ఈ శ్లోకాన్ని. ఆ దిలీప మహారాజు గారు వశిష్ఠుడి సలహా ప్రకారంగా కొడుకు కోసం వ్రతం ఆచరించాడు. ఆ వ్రతాచరణ చేసేటప్పుడే పొద్దున్నే లేచి ఆవు పాలు ముందు దూడచెత్త తాగించాలిగా నందినీధేను దూడను పిలిచి పాలకు వదిలేరట. అది పాలు తాగాక కడుపు నిండా అప్పుడు ఆ దూడను తీసుకెళ్లి పక్కకు కట్టేశాక అప్పుడు ఆవును చక్కగా దులిపి స్నానం చేయించి పూజించి వాళ్ళ ఆవిడొచ్చి ఆ దిలీపుడి భార్య ముఖానికంతా పసుపు పూసి గంధం వేసి బొట్టు పెట్టి కడుపు నిండా పచ్చగడ్డి పెట్టి అప్పుడు అడవికి వదిలింది ఎదురొచ్చి. ఆ వెనకాతలే, ఆవు వెనకాతలే మన దిలీపుడు సంరక్షణకు బయలుదేరాట కోదండం పుచ్చుకొని, పెద్ద కోదండం పుచ్చుకొని అడవికి వెళ్ళి పొద్దు నుంచి సాయంకాలం దాకా ప్రతిరోజు ఆవు ఎక్కడికి ఎడితే అక్కడికి, కూడా వెళ్ళడం. అది పడుకుంటే తాను పడుకునేవాడు, అది కూర్చుంటే తాను కూర్చునేవాడు, అది లేస్తే తను లేచి నిలబడేవాడు, అది గడ్డి మేస్తే ఈయన మాత్రం గడ్డి వేయకుండా ఫుడ్ వేసేవాడు. దానికి ఒళ్ళంతా ఈగలు, ఇంతంత ఈగలు ఉంటాయి, అడవి ఈగలు ఉంటాయి, ఆవులకి వాటికి మీద వాళ్తాయి, ఆ దంశాలను తొలగించేవాట. అప్పుడప్పుడు గంగడోల దగ్గర నిమిరేవాట. ఆవుకి గంగడోలెళ్ళ గోకితే ఎంత ఇష్టం అలా తలకెత్తుతుంది అనమాట. ఆ విధంగా గోకేవాడు. తర్వాత దోమలను కొట్టేవాడు, మంచినీళ్ళు ఇచ్చేవాడు. అబ్బా ఎంత చేశాడు, అసలు అలసట లేకుండా తెల్లవారుజాము నుంచి సాయంకాలం వరకు అడవిలో మేపి 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 సాయంకాలం వేళ దాన్ని తీసుకుని మళ్ళీ ఇంటికి రాగానే ఆ దూడ ఆప్యాయంగా వచ్చేది. ఆ దూడ పాలు తాగాక ఆ ఆవును చక్కగా ఆశ్రమంలో వదిలిపెట్టి అప్పుడు తను ఆశ్రమంలో తన భార్యతో పాటు దర్భల మీద పడుకుని బ్రహ్మచర్య నిష్ఠతో కఠోర దీక్షతో ఒక నెలాళ్ళు వ్రతం చేశాడు. ఆఫ్టర్ 1 మంత్ చాలా చక్కగా వ్రతం పూర్తయిపోతుంది ఒక్కరోజుతో అనుకున్నప్పుడు నెల్లాళ్ళు గడిచిన తర్వాత ఈనాడు ఒకరోజు ఆయన ఉదయమే ఆవుని అడవిలోకి వదిలేసేట రఘుమహారాజు గారు. కీకారణ్యంలో వెడుతోంది. ఆ అరణ్యం చాలా బాగుంది, ఎక్కడికో వెళ్ళిపోయింది. పైనుంచి కిందకి లుటదభంగ తరంగ మృదంగ నిస్వర స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమై కటక చరత్కరేణు కరకంపిత సాలమై ఉన్న సీతశైలం దగ్గర కేకారణ్యంలో విహరిస్తున్నాడు. పైనుంచి కిందకి దబదబ దబదబ ప్రవహిస్తున్నాయి సెలయేళ్ళు. ఆ సెలయేళ్ళు కెరటం పడుతూ ఉంటే మృదంగ ధ్వనుల్లో ఉన్నాయన్నమాట. ఎక్కడ ఎడతెరపు లేకుండా ప్రవహిస్తోందట పైగా నీరు. మంగళ వాద్యాల ధ్వనులు వినపడుతున్నట్టుగా ఉందిట ఆ శబ్దం. జలపాతం శబ్దం మంగళవాద్యం అన్నమాట. అక్కడ ఆడయేనుగు తన తొండంతో అమాంతంగా మద్ది చెట్టును పట్టుకుని లటుక్కుని తొండంతో కిందకి ఈడ్చి పారేసిందిట. అటువంటి ఆ హిమాలయ పర్వతారణ్య సౌందర్యం చూసి ఆహా ఎంత అందమైనది పర్వతం, ఇక్కడే కదా పార్వతీదేవి ఒకప్పుడు సిగ్గు విడిచిపెట్టి పరమేశ్వరుడు తన భర్త కావాలని తపస్సు చేసింది, ఇక్కడే కదా పైనుంచి కిందకి ఆకాశ గంగ దిగింది భగీరథుడి కోసమని. అప్పుడు ఆ గంగ నేల మీద పడగా నేల చిట్లి పాతాళంలో ఎక్కడో భూమిని మోస్తున్న ఆదిశేషుడి తలకాయ కూర్మం యొక్క వీపు కూడా కనబడ్డాయి. అంతలా భూమికి గంగ దిగింది అని రకరకాలుగా భావించుకుంటూ ఆ అందాలు చూసి మైమరిచిపోయి తన్మయత్తంలో ఉన్నాడు ఆ గడ్డి ఆ వాయువు చూస్తూ. ఇంతలో పెద్ద శబ్దం ఏర్పడింది, గాండ్ర అనే సింహగర్జన. చూస్తే కంగారు వచ్చింది ఆయనకి. ఆవు నందిని ధేను మీద ఒక్క సింహం దూకి ఆ మెడబట్టేసింది గంగడోల దగ్గర. ఆవు దీనంగా కింద పడిపోయింది, పట్టేసుకుంది. వీడు ఓసి ఎంత పొరపాటు చేశాను నేను, రాక్షస సింహమా, నేను ఒక్క క్షణం ఏమరిపాటులో ఉండే లోపొచ్చి అమాంతంగా ఈ ఆవుని పట్టావా నందిని ధనువుని మా గురువుగారు గోవుని నిన్నిప్పుడు చంపేస్తాను అని అమాంతగా బాణం తీయబోయాడు. అమలు పొదువే చెయ్యెట్టాడు. ఈ చెయ్యి అమలు పొదుకు అతుక్కుపోయింది రావట్ల అంటే. ఆ మధ్యన వాడెవడో తుమ్మజిగురంతా నోట్లో పెట్టేసుకున్నట్టు కుర్రాడు. ఈ నోరంతా మూసుకుపోయింది రాదు ఆ నెత్తి మీద ట్యూబులు గొట్టం పెట్టి కుళాయి గొట్టం నీళ్లు పొయ్యిగా 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 తుమ్మజిగురు వదిలింది. అలర చేసేవాళ్ళందరికీ అందులో ముఖ్యంగా పురాణాలకు వచ్చి మాట్లాడుకునే వాళ్ళకి ఆ తుమ్మజిగురు అట్టుకొచ్చి నోట్లో పెట్టి ఒక నొక్కు నొక్కేస్తే మళ్ళీ మర్నాడు దాకా లేవదరు అనమాట. అలాంటి ఆ విధంగా అతుక్కుపోయింది పాపం. పంక జిగురెట్టు అంటించినట్టుగా అమ్ములు పొదికి బాణం మీద చెయ్యలాగే ఉంది. ఎంత గించుకున్నా రావట్లా. ఈ చెయ్యి కదిలిద్దామంటే ఈ చెయ్యి కోదండం అదే అతుక్కుపోయింది. ఆయన శ్రమ పడుతుంటే ఆ సింహం పక్కపక్క నవ్విందట. మనుష్య భాషలో అంది సింహం, ఓయి మహారాజా నీ ప్రయత్నం అంతా ఎక్కడ శబ్దం వస్తుంది బయట అంటారా మధ్యలో శ్రమ వ్యర్థం. నేను ఒక గంధర్వుణ్ణి, గురువుగారి శాపం వల్ల ఇలా సింహం అయ్యాను. ఈ ఏరియా అంతా నాది. నా కొండ గుహ చుట్టూతో ఉండే ఒక మైలు లోపు ఎవరు అడుగు పెడితే వాళ్ళు నాకు ఆహారం అవుతారు. అటువంటి వాళ్ళని నేను పట్టుకుంటే వాళ్ళు నన్ను చంపాలని ప్రయత్నం చేసినా వాళ్ళ పాచిక పారదు. ఆ మైలు దాటి వెళ్ళిపోతే నేను మళ్ళీ వాళ్ళని ఏం చేయలేను. అంచేత ఇప్పుడు నా పరిధిలోకి వచ్చారు మీరు. ఈ గోవుని వాడు నువ్వు కాదు కదా, హరిహర బ్రహ్మాదులు కూడా కాపాడలేరు. నువ్వు ఆ బాణం వేద్దాం అనుకున్నా ఏం చేయలేవు. కాబట్టి నువ్వు ఈ కిలోమీటర్ దాటి వెళ్ళిపోతే నీ చెయ్యి నీకు వస్తుంది, నీ దారి నువ్వు పో. ఈ ఆవును నేను తింటాను, ఇక్కడ నా దగ్గరకు వచ్చిన జంతువుని తినకుండా నా నుంచి ఎవడూ రక్షించలేడు అనగానే అప్పటికి అర్థమైంది తెలియ, ఇప్పుడు అది రాక్షసమై అవడం వల్లే, ఆ శాపం వల్లే నేనేం చేయలేకపోతున్నానని అనుకుని, ఓ సింహమా శాప వల్ల సింహం అయ్యానన్నావు, ఇప్పటికీ ఎన్నో పాపాలు చేసావు, మా గురువుగారు ఆవును విడిచిపెట్టి దయచేసి అది లేకుండా నేను వెనక్కి వెళ్ళలేను, ఇదే బయట ఉంటే నా ప్రతాపం చూపించేవాడిని, కానీ ఇది నీకు శాపం కాబట్టి నేనేం చేయలేను, ఈ బాణం రావట్లేదు అనగా, కుదరదు అన్నాడు. ఒక్క మాట విను, మా గురువుగారికి మాట ఇచ్చాను నెల్లాళ్ళు వ్రతం, ఈ వ్రతం పోతే గురువుగారికి ఇచ్చిన మాట తప్పిన పాపం ఒక ఎత్తు, చూస్తూ ఒక సాధు జీవుని చంపినటువంటి మహాపాపం మరొకెత్తు అన్నట. మరి నాకు ఆహారము నీకు కావాలంటే ఆహారంగా నేనవుతాను, నన్ను తినేసి ఆవును వదిలే అన్నట్టు. ఎంత గొప్పవాడండి ఆయన, పిచ్చాడా, మహారాజ వంశం, బంగారు లాంటి భార్య, అత్యద్భుతమైన పదవి, ఈ సృష్టిలో ఇన్నెవరికీ లభించవు. ఒక్క ఆవు కోసం నీ శరీరం విడిచిపెడతావా? శరీర మాధ్యం కలు ధర్మ సాధన, ఈ ఆవు కాకపోతే ఇంకో యజ్ఞం చేసి నువ్వు మళ్ళీ సంతానం పొందొచ్చు, కానీ నువ్వే పోతే ఇక నీ సంతానం ఏంటి, నీ రాజ్యం ఏంటి, మళ్ళీ ఇలాంటి రాజ్యం వస్తుందో లేదో ఎవడో తెలుసు. ఓసారి ఎలక్షన్ ముందుకు జరిపితేనే మళ్ళీ నెగ్గుతావో లేదో తెలియకుండా ఉంటే ఎదో గొడవ, నువ్వు చస్తే మళ్ళీ నీకు వచ్చే జన్మలో రాజ్యం వస్తుందో లేదో ఎవడికి తెలుసు నాయన, నా మాట విను. అంటే ఈ శరీరం ఎప్పుడైనా పోయేది, ఒకవేళ ఇవాళకైతే రేపు మాత్రం చావమా, ఇటువంటి దిక్కుమాలిన శరీరం కోసం నేను ఆ గోవుని వదులుకోలేను, గోవుని విడిచిపెట్టు, నన్ను తినేయి అనగా, సరే అలాగే కానీ అన్నట్ట ఆ సింహంగాడు. వెంటనే అలా అనగానే చెయ్యి వదిలేసింది, కళ్ళు మూసుకుని తినేయని ఇలాగ దండం పెట్టాడు. ఆ ఆవు నదిని ఇతని మీదకు దూకడానికి సిద్ధంగా ఉంది సింహం. వెంటనే ఇతను ఇచ్చేదంటే చూడలేడు కదా, తన చంపుతూ ఉంటే కళ్ళు మూసుకుని తినమని ఇలా కూర్చున్నట్ట. ఎప్పటికీ సింహం మీద దూకదో, వత్సా లే అనే మాట వినబడింది. సింహం లేదు, ఎదురుకుండా ఆవుతోడే ఉంది, ఆవే ఉంది. అమ్మా సింహం ఏదన్నట్ట, సింహం లేదు ఏం లేదు అంతా నా మాయనాయనా, నేనే సామాన్యమైందన్నా, కామధేనువుని నేను ఏదనుకుంటే అది అవుతుంది, నన్ను ఈ సింహాలు ఈ శాపాలు ఇవేమీ చేయలేవు, కేవలం నిన్ను పరీక్షించి శాప విముక్తుణ్ణి చెయ్యడం కోసం.